அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகராந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரதிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவகனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்துவம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்டவபுருதராப்யாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாப்யாம் நமோ நம சங்கர பார்வதீப்யாம். அன்னபூர்ண விசாலாட்சி சங்கீத விசேஸ்வர சாரி பாதபத்மாலுக்கு நமஸ்காரம் చేసుకుందాం. அகஸ்த மகர்ஷி காசிகா பட்டணாన్ని விடுச்சி லோபாமுத்ரతో பாட்டுగా తీర్థయాత్రలు చేస్తూ కరవీరపురంలో ఉన్న వరలక్ష్మిని, కొల్హాపుర మహాలక్ష్మిని దర్శనం చేసుకుని అమ్మ అనుగ్రహం కూడా పొందాడు. కంబుగంటి నీవు కలవాడు, కలవాడు లేనివాడు నీవు లేనివాడు, కమలనయ్యను నీవు కలతోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు అని స్తోత్రం కూడా చేశాడు. అమ్మా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆనందం, సరసము అంటే ఆనందము అని అర్థం, రసము అంటే ఆనందం, రసముతో కూడినది సరసం, అంతకంటే లేదు. సహజంగా ఈ సరసం అనే శబ్దానికి క్రమంగా కొన్ని రూఢి అర్థాల కింద మార్చేసుకున్నాము. అపార్థమేమో, ఇదేదో శృంగార క్రీడేమో అని. రసము అంటే ఆనందము, అందుకే పరబ్రహ్మని రసోవై సహా అనగా పరబ్రహ్మస్వరూపుడైన భగవంతుడు ఆనంద స్వరూపుడు కదా అని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ సరసము అంటే ఆనందంతో కూడినది. అమ్మ లక్ష్మీదేవి ఎక్కడుంటే అక్కడ ఆనందం, సహజంగా అమ్మవారు ఉన్నతోటే ఆనందం ఉంటుంది. అమ్మవారు లేని ప్రదేశంలో ఆనందం ఉండమన్నా ఉండదు, అంత సీరియస్ వాతావరణం అన్నమాట. ముఖాలు విరుసుకుపోయి నవ్వడం కూడా ఎరగక ఏమి ఎరగనట్టుగా కూర్చుంటే అది అమ్మ లేని స్థలము అని అర్థం. అందువల్ల అమ్మ నువ్వు ఉన్న చోట సరసం, నీవు లేని చోటు నీరసము, నువ్వెక్కడ లేకపోతే అక్కడ రసం ఉండదు. నిర్రసము నీరసము అంటే ఆనందం లేని చోటు. నువ్వు ఉన్నవాడు ఉన్నవాడు, లేనివాడు అంటే నువ్వు లేనివాడని ప్రార్థించి చివరికి అమ్మ అనుగ్రహం పొంది కిష్కింధ దగ్గర స్వామి మల అని ఒక కొండ ఉన్నది. కిష్కింధ అంటే ఇప్పుడు మనకి కర్ణాటకలో విజయనగర క్షేత్రం ఉంది, హంపి విద్యానగరం, ఆ ప్రదేశానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హోస్పేట అని ఒక ఊరుంది, అక్కడ దిగితే సరిగ్గా 25 వేళ్ళు ప్రయాణం చేస్తే అక్కడ మనకి కిష్కింధానగరము, మతంగ మహర్షి ఆశ్రమం, శబరి ఉన్నటువంటి గుహ, పంపా సరస్సు కనపడతాయి. అది ఒక త్రికోణాకారంలో ఉంటుంది ఆ ప్రాంతం. హోస్పేట, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగరం, మళ్ళీ విజయనగరం నుంచి పంపా సరస్సు, మళ్ళీ ఇక్కడ నుంచి హోస్పేట, ట్రయాంగిల్ అన్నమాట. అంటే హోస్పేట నుంచి విజయనగరానికి 25 మైళ్ళు, మళ్ళీ అక్కడి నుంచి మతంగ మహర్షి ఆశ్రమానికి 25 మైళ్ళు, మళ్ళీ అక్కడి నుంచి హోస్పేటకి 25 మైళ్ళు, ఏ చూసిన 25 మైళ్ళు ఉంటుంది. అది చాలా అత్యద్భుత ప్రాంతం. అక్కడ స్వామి మల అని ఉన్నది, అంటే కుమారస్వామి నివసించేటటువంటి కొండ. ఆ కొండకి పక్కనే పూర్వం ఋష్యమూక పర్వతం అనే పేరుతో ప్రసిద్ధికెక్కినటువంటి పర్వతం, మతంగ మహర్షి ఆశ్రమం ఉన్నాయి. ఆ ఋష్యమూక పర్వతం మీదకే వాలి జుందుభి అనేవాడి శరీరాన్ని విసిరి అవతల పారేశాడు, తద్వారా శాపము పొందాడు. అక్కడే ఋష్యమూక పర్వతానికి ఇంచుమించు ఒక 4-5 మైళ్ళు దూరంలో కిష్కింధా నగరం, దాన్ని పరిపాలించినటువంటి వానరుల యొక్క సమూహం ఉండే ప్రదేశాలు, ఆ గుహలు అన్ని దర్శనమిస్తాయి. కాబట్టి మొత్తం అంతా కూడా వానరులంతా కన్నడం వాళ్ళు అన్నమాట, మాట్లాడింది సంస్కృతం అయినా. ప్రతి ప్రదేశం అందుకే వెళ్ళడమే కాకుండా శ్రద్ధతో చూడాలి, ఆ ప్రాంతంలో ఉన్న దేవతలని ఆరాధించేటట్లుగా ఆరాధించాలి. రోజు ఆ పక్కనే ఉన్నవాడికి కూడా అక్కడ అంతఃపురం ఏం జరిగిందో తెలియకపోతే ఉపయోగం ఉంది? మన ఊళ్ళో మన గుళ్ళో ఆ ప్రదేశం విలువ మనకి తెలియకుండా ఇంకోటి ఎవడో వచ్చి చెబితే కానీ తెలియని స్థితి వచ్చిందంటే అది మనం ప్రాంతానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాంట. తప్పక భారతదేశంలోని ఇలాంటి దివ్య ప్రదేశాలన్నీ చూడాలి. ఈ స్వామిమల కుమారస్వామి క్షేత్రం. కుమారస్వామి ఇప్పటికి కూడా అదృశ్య రూపంలో వల్లీ దేవసేనా సమేతుడై కొలువై ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఆయన ద్వారా కాశీ మహిమని వినమని అమ్మవారు చెప్పింది. అందుకని అమ్మవారి దగ్గర సెలవు తీసుకుని దారి పొడిపోతా యాత్రలు చేసుకుంటూ మహానుభావుడు అగస్త్యుడు లోపాముద్రా సమేతంగా శ్రీశైల పర్వతం చేరాడు. ఇప్పుడు ఘాట్ రోడ్లు అంత విశాలంగా వేసినా కూడా క్రూర మృగాలతో ఎక్కడానికి కష్టంగా ఉంటుంది ఆ ప్రాంతం అంటే పూర్వకాలంలో ఎలా ఉందో ఆలోచించాడు. అవి కేవలం అడవులు, అసలు కొండల్లో గుట్టల్లో రాళ్ళు ఎక్కి దిగడం తప్ప ఇలా రోడ్డు మార్గాలు సరిగ్గా లేని రోజులు. కానీ త్రిపురాంతకం నుంచి శ్రీశైలానికి బిల మార్గం ఉంది, కొండ గుహలాగా కింద అడుగున భూమిని తొలిచారు సొరంగ మార్గం. ఆ సొరంగ మార్గం గుండా కేవలం 30 మైళ్ళు దూరంలో పూర్వం వెళ్ళేవారు. ఎంతో అద్భుతమైన ప్రాంతం అది. కాగడాలు పుచ్చుకుని అడుగు నుంచి వెడుతూ ఉండేవారట. ఇప్పుడు అవన్నీ మూసేశారు. గవర్నమెంట్లు ఎలా తయారయ్యాయంటే అన్నిటికీ డబ్బులుంటాయి, దరిద్ర పనులకు డబ్బులుంటాయి, నీచాతి నీచుల విగ్రహాలు పెట్టడానికి కూడా డబ్బులుంటాయి. ఈ సొరంగ మార్గం లాంటి వాటిని పునరుద్ధరించడానికి మాత్రం కంకణం కట్టుకోరు, వాళ్ళకి అవసరం లేదు. మనం భక్తులకి అసలు అవసరం లేదు. ఏదో వీలుంటే వింటాం పురాణం, లేకపోతే పోతాం, ఎవడి దారి వాడిది, దాంతో పట్టించుకోవట్లే. ఇంకో దేశంలో అయితే ఇటువంటి పవిత్ర ప్రదేశాలని పాడు చేస్తారండి. ఇవాళ భారతదేశంలో నైరుతి మార్గంలో నుంచి శివుణ్ణి చూడగలిగే ఒకే ఒక్క క్షేత్రం ఏదైనా ఉందంటే అది త్రిపురాంతకమే. నైరుతిలోంచి లోపలికి ప్రవేశ మార్గం ఉంటుంది, రాక్షస ప్రతిష్ఠది. త్రిపురాంతకుడు అనే పేరుతోటి ఈశ్వరుడు త్రిపురాసురుణ్ణి సంహరించి అక్కడ ఉన్నాడు. ఆ పైన కొండ మీద త్రిపురాంతకేశ్వరుణ్ణి చూచి అది కూడా నైరుతిలోంచి వెళ్ళి దర్శనం చేస్తే జీవితంలో ఎంత నీచుడైనా రాక్షస ప్రవృత్తితో ఉన్నవాడైనా నరకానికి వెళ్ళడు. దాని గురించి పురాణాలు అంత గొప్పగా చెప్పాయి. ఆ త్రిపురాంతకానికి గుళ్ళో నుంచి గుహామార్గం ఉంది. గుహామార్గం ఉందని బోర్డు ఉంటుంది, కొంచెం దూరం వెళ్ళాక మనకి కంపు వస్తుంది, గబ్బిలాలు తప్పేం కనపడం, వెళ్ళలేము. మూసేశారు దాన్ని. ఏమైనంటే ప్రమాదం. ఏ ఆ మాత్రం డబ్బు ఖర్చు పెట్టి చేయలేము మనం. దేవాదాయ ధర్మాదాయ శాఖ అనే పేరుతో అధర్మాదాయ శాఖ ఒకటి తయారయ్యి ప్రజలు గుళ్ళో వేసే డబ్బులని తినేయడం, ఒక్క గుడిని బాగు చేయరు, అందులో ఉన్న అర్చకుడికి ఎంత అన్నం ఉండదు, ధూపదీప నైవేద్యాలు ఉండవు, ఏమిటి దౌర్భాగ్య స్థితి? అసలు మన గుళ్ళు ఏమిటి వీడవరు పరిపాలించడానికి. పూర్వం మహారాజులు కూడా దేవాలయాల గురికి రాలేదు. ఈనాడు కూడా దేవ బ్రాహ్మణ మాన్యములు విడిచి అని హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి రాజ్యం దానం ఇచ్చినప్పుడు ఇదిగో నా రాజ్యం అంతా దానం ఇస్తున్నాను కానీ దేవ బ్రాహ్మణ మాన్యములు విడిచి అన్నాడు. దేవతలకి బ్రాహ్మణులకి ఇచ్చిన మాన్యాల జోలికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. అది మన సంస్కృతి. ఓ ఈ గవర్నమెంట్లు స్వాతంత్ర్యం అనే పేరుతోటి మన దేశంలోకి వచ్చాక ఇలా తగులడింది. బ్రిటిష్ వాళ్ళ టైంలో నయ్యం వాళ్ళ మన జోలికి రాలేదు. పాడి చేసినవి పాడి చేశారు, తురకాళ్ళు పాడి చేశారు, కానీ దేవాలయం మీద నుంచి వచ్చే ఆదాయం దిగబరింగాలనుకోలేదు. ఇప్పుడు చూస్తే ఏ గురిని చూసినా దేవాదాయ ధర్మాదాయ శాఖ వాడు లాగేసుకోవడం, అందువల్ల డబ్బులన్నీ పట్టుకుపోవడం, హుండీ కోసం తప్ప పొట్టని కుండీ పెంచినట్టు పెంచడం తప్ప ఇందులో ఉన్న దేవతలకి ధూపదీపాలు నైవేద్యాలు ఉండవు, ఇందులో ఉన్న సంస్కృతిని వ్యాపింపచేయరు. ఏమిటి అసలు ఇది? మనం గట్టిగా నిలదీయలేకపోతున్నాం అనమాట. ఇప్పటికైనా మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నాను నేను. మనం తలుచుకుంటే మళ్ళీ మన దేవాదాయ ధర్మాదాయ శాఖ అనే ఒక దరిద్రపు శాఖని నాశనం చేసి అందులో నుంచి ఆలయాలకి విముక్తి ఇచ్చి తీరాలి. ఇది అసలు మనందరం కంకణం కట్టుకు చేయవలసిన పని అనమాట. మన గుళ్ళు మనమే, మనం ప్రజలనే దాన్ని పరిపాలించుకోవాలి, ప్రజలే దాన్ని రక్షించుకోవాలి. ఎంత ఎటువంటి ఆలయాలండి, పొద్దున్న గౌతమేశ్వరుడు ఆలయానికి వెళ్ళాను, అసలు శిథిలావస్థలో దుర్భర స్థితిలో ఉంటే ఆలయాన్ని చూసి ప్రాణం గజగజలాడిపోతుంది. ఎక్కడి నుంచో వచ్చి మహానుభావులు దర్శనం చేసుకున్నారు. గౌతమ మహర్షి వంటి వాడు ప్రతిష్ఠ చేశాడు. పురాణాలలో గోదావరి నది విడుతున్న పొడుగుత ఆయన ఎన్నో లింగాలను ప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెప్పాయి. అందులో అంత లింగాన్ని ఆ మహానుభావుడు స్వయంభూ లింగాన్ని సాధించి ప్రతిష్ఠ చేస్తే ఇప్పుడు ఆ గుడిని పట్టించుకోవడానికి ఏమి లేకుండా అయిపోయిందంటే, ఎలాగ శిథిలం అయిపోయిన వాటిని పురావస్తు శాఖ వాడు ఎవడన్నా ముట్టుకుంటే ప్రమాదం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని ఒక దిక్మాలు బోర్డు పెడితే సరిపోతుందా? ఒక్కటి బాగు చేస్తున్నారా? అదేం కష్టం కాదు. ఇవాళ ఉన్న సైన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తే ఆలయాన్ని అద్భుతంగా చేయొచ్చు అనమాట. నాకు ప్రాణం చాలా దుఃఖం అనిపించింది, కానీ ఏమీ చేయలేకపోతున్నాం మనం. ఇది ఇప్పుడు ఈ సీనియర్ వాళ్ళు చెప్పారు, మన గుడి మన ఊరు అనే పేరుతో కాన్సెప్ట్ ఏదో పెట్టామని. వాళ్ళు పెట్టడమే కాదు, దాన్ని చూపించడం కాదు, చూచిన తర్వాత మనం దానికి ఉత్ప్రేరితులం అవ్వాలి. నాకు నమ్మకం ఏంటంటే, మీ ఊరి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఉద్యమం తయారైతే ప్రపంచం బాగుపడుతుంది. దీనికి మంత్రపూరి అని పేరు. మీరు ఏ మంత్రం వేస్తారో మన ఆలయాలను రక్షించండి, అది నేను కోరుకునేది. అంతకుమించి మేము పెద్ద దక్షిణ అడగట్లేదు. నాకు ఒక అభిమానం, ఎందుకంటే మీకున్న కట్టు ఇంకెక్కడ లేదు, అందరూ బంధువులే. గుడికి వచ్చారంటే లేక ఇలా పురాణానికి వచ్చారంటే శాస్త్రాన్ని రవ్వంత కూడా విడిచిపెట్టరు. రోజు ఎలా పువ్వు పెట్టాలి, ఎలా నమస్కరించాలి, ఎలా పురాణం వినాలి, ఇవి మీ దగ్గర నుంచి ప్రజలకి నేర్పాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి సంవత్సరం వస్తాను అని మాటిస్తే వచ్చేస్తున్నాను. లింగయ్య గారితో అప్పుడు అన్నాను, ఇప్పుడు అన్నాను, ఎప్పుడైనా కొన్ని ఊళ్ళు దేశానికి చాలా అవసరం. ఆ ఊళ్ళు ఆ సంస్కృతి కాపాడబడితే ప్రపంచం అంతా నిలబడుతుంది. ఎందుకంటే దీపం ప్రమిదలో నెయ్యి ఉంటే ఒత్తి వెలుగుతుంది. ఒత్తి ఒత్తి ఉంటే ఉపయోగం ఉంది. మీరు ప్రమిదలో పోసినటువంటి ఆవు నెయ్యి వంటి వాళ్ళు కాబట్టి మీరు జ్యోతి ప్రజ్వలనానికి ఆధారం, బేస్ మీరు. ఈ బేస్ పోకుండా మాత్రం ఇలాగే ఐకమత్యంతో ఎన్ని విదేశాలకైనా మళ్ళీ మీ వాళ్ళు ఇక్కడ అందరూ కలిసి కనీసం సంవత్సరానికో 6 నెలలకోసారి చేరి ఈ గ్రామాన్ని, ఈ మంత్రపురిని కలియుగాంతం వరకు కాపాడుతానని మాత్రం మీరు ప్రతిజ్ఞ చేస్తూ తప్పడబట్టండి. మొత్తం మీద ఏమైనా వీటిని చాలా జాగ్రత్తగా చూడాలి. మళ్ళీ నాకు ఆవేదన అంత బాధ అనిపిస్తుంది అన్నాడు. అలాంటి సొరంగ మార్గాలు కాపాడాలి. ఆ రోజులలో ఇలాంటి సొరంగాల గుండా కాలినడకన మెట్లు లేకుండా ఉన్న రాళ్ల మీద ఎక్కి మహాత్ములు, ఎంతో మంది ఋషులు ప్రయాణం చేశారు. మన కళ్ళ ముందు ఇవాళంతా రోడ్లు వచ్చాయి, కానీ పూర్వం లేవుగా. మరి ఒంటరిగా భార్య భర్త తప్ప మరొక మనిషి సాయం లేకుండా అగస్త్యుడు కృతయుగంలో క్రూర మృగాలు మాత్రమే తిరుగాడి, కేవలం మృగాలు తప్ప మరేమీ లేనిటువంటి ప్రాంతంలో ధైర్యంగా వెళ్ళారు వాడు. అది తపోబలం, తపశక్తి. అసలు వాడు గుర్తుపెట్టుకోండి, మనిషికి ఆత్మబలం ఉంటే ఏ క్రూర మృగం ఏమీ చెయ్యదు, మృత్యువు కూడా మన తోలికి రాదు. పోయే కాలం వస్తే క్రూర మృగాలే అక్కర్లా, ఇంట్లో కూర్చొని కూడా తెచ్చుకోవచ్చు. చూస్తున్నాం కదా మనం ఎంతమందిని ఎన్ని రకాలుగా చూస్తున్నాం. నిన్న చెప్పాను, విజయవాడలో బాత్రూమ్లో కూడా చచ్చిపోయింది ఆవిడ, కాశీలో చచ్చిపోదాం అనుకున్న ఆవిడ. ఒక ఆయన హాయిగా ఇంట్లో కూర్చున్నాడు, ఫ్యాన్ నెత్తి మీద కూడా చచ్చిపోయాడు. పోయే కాలం వస్తే ఎక్కడైనా పోతాడు. కాబట్టి నిజంగా యాత్రలు చేయాలి అనుకున్నటువంటి వాడు, అమ్మో అక్కడ ఏమైనా కష్టాలు ఉంటాయేమో, కొండెక్కితే క్రూర మృగాలు పడతాయేమో, అమ్మో బావులేమో, కష్టమేమో అనుకోకండి. అది బుద్ధి భయం తప్ప ఏమీ కాదు. నేను నా చిన్నప్పుడు 8వ ఏట శ్రీశైలానికి నడిచి వెళ్ళాను. ఆ రోజుల్లో ఏమున్నాయి, 42 సంవత్సరాల క్రితం శ్రీశైలానికి వెళ్ళిన రోజుల్లో భయంకర మృగాలు అప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడంటే అక్కడక్కడ ఒకటి అరా ఎలుగుబంట్లు కనబడుతున్నాయి, ఎక్కడో చిరుతపులు ఉన్నాయన్నారు, కానీ మనకి చిరుతపులు కనబడే కనబడలా. ఒకవేళ చిరుతపులి కనబడి ఉంటే నేను వచ్చి పనిచేసిన చెప్పేవాడిని కాదు. అంచేత మొత్తం మీద ఏది ఏమైనా ఆ రోజులలో క్రూర మృగాలు తిరగాడే రోజుల్లో నేను తిరిగానంటే అంతఃపురం వాళ్ళకి ఇంకెంత ఆత్మబలం ఉండి ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఆత్మబలంతో ఉన్న మహాత్ములు దేన్నైనా జయిస్తారు. చంద్రశేఖరమాశ్రయే మమ్మ కిం కరిష్యతి వయ్యమః, నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, యముడు నన్నేం చేస్తాడన్నాడు శంకరాచార్యుల వారు. ఈ మహాత్ములు పరమ తపోనిష్టాగరిష్ఠులు, మహిమ కలిగిన వాళ్ళు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళారు. చూచావ లోపముద్ర, ఇక్కడున్న గండశిలలన్నీ శంభులింగాలు, ఇక్కడున్న చెంచువాళ్ళంతా సిద్ధమునులు, ఈ ప్రాంతానికి అడుగు పెట్టాం అని వినయంగా నమస్కరించాడు. ఆవిడ ఆనందపడిపోయింది. దారి పొడుగుతో ఉన్న ప్రతి పాషాణాన్ని మొక్కుతూ పూజిస్తూ బయలుదేరారు. శిఖర దర్శనం దగ్గరకు వచ్చారన్నమాట. చిన్న కొండ ఉంటుంది అక్కడ శ్రీశైలం దగ్గర. ఆ కొండ పైన బుల్లి నంది విగ్రహం, ఆ నంది కొమ్ములలో నుంచి శ్రీశైల దేవాలయానికి ఉన్న శిఖరాలని చూడాలి. ఈ దూరం నుంచి మబ్బులు అడ్డంగా ఉంటాయి కనుక, చెట్లు అడ్డంగా ఉంటాయి కనుక స్పష్టంగా కనపడదు. ఒకవేళ ఎవరికైనా కనపడితే వాడికి పునర్జన్మ ఉండదు. చాలా మంది అది చూస్తే వెంటనే చచ్చిపోతారేమో అనుకుంటారు. అది భ్రమ. పోయే కాలం వచ్చిన వాడికి ఓడుకోలాగా పోతారు కానీ అందరూ చూడ పోరు. అలా పోతే నేను ఎప్పుడూ పోవాలి. నా 8వ ఏటే నాకు శిఖర దర్శనం అయింది. నేను దర్జాగా ఇప్పటికి 42 ఏళ్ళుగా ఉపన్యాసాలు చెప్పటంలా, కాబట్టి నేనే 8 ఏళ్ల వయసులో చూస్తే తర్వాత ఇంకా 40 ఏళ్ళు గడిపానంటే, ఇంకో 40 ఏళ్ళు పైగా గడుపుతున్నానంటే మీరు అనుకున్న భ్రమలు లేవు అని అర్థం. అంతకంటే లేదు. శ్రీశైల శిఖరం కనపడితే యోగం. కొంతమంది ఇప్పటికి కూడా పుకారు ఎవరు పుట్టిస్తున్నారంటే, కొమ్ముల్లోంచి శ్రీశైల శిఖరాన్ని ఎవడైనా చూస్తే వాడికి ఆయువు తీరుతుంది అని. ఆయువు తీరుతుందని కాదు, పునర్జన్మ మాత్రమే ఉండదు. అందుకని ఎవరైనా ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాలి. ఆ కొండకి క్రౌంచ పర్వతము అని పేరు. శిఖర దర్శనం ఉన్న ప్రాంగణాన్ని ఏమంటాం, క్రౌంచ పర్వతం. అక్కడే కుమారస్వామి మొట్టమొదటి అడుగు పెట్టాడు భూలోకంలోకి. అంత పూర్వం కుమారస్వామి భూలోకానికి వచ్చిన స్థలం ఎక్కడ లేదు. అది ఆ క్రౌంచ పర్వతం మీదకి ఎక్కాడు. భక్తి శ్రద్ధలతో మెట్టు మెట్టుకి నమస్కారం చేసుకుంటూ లోపాముద్ర ప్రతి మెట్టుకి కాస్త పసుపు పూసి కుంకం పెట్టి హారతి ఇచ్చి ధూపమిచ్చి దీపమిచ్చి అప్పుడు పైకి వెళ్ళింది. పైన ఉన్న గణపతిని కుమారస్వామిని అందరినీ దర్శనం చేసుకుని శిఖర దర్శనం చేయించాడు. తాను చేసుకున్నాడు, అమ్మవారి చేత లోపాముద్ర చేత చేయించాడు అగస్త్యుడు. అప్పుడు ఆయన అన్నాడు, లోపాముద్ర ఇక్కడి నుంచి శ్రీశైల శిఖరాన్ని చూడు అని ఒక గొప్ప మాట చెప్పాడు. అదనమాట కాశీఖండంలో స్కాంద పురాణంలోని ప్రామాణిక శ్లోకం. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు. వెంటనే ఆవిడ అనో నవ్వు నవ్వింది. అంటే భర్త ఎదురుకుండా పూర్వం పకపక్క నవ్వేవారు కాదు, పతివ్రతలని పూర్వం ఉండేవారులేండి. అంచేత ఆవిడ అంత గడగడ నవ్వలేదు, కొంచెం నవ్వింది. వెంటనే ఈయన నన్ను ఏదో వ్యంగ్యంగా దెప్పుతోంది ఈవిడ అని గ్రహించాడు. అవును లోపాముద్ర, శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మన విద్యతే అని నేను అనగానే నువ్వు కొంచెం ఒక రకమైన వెర్రి నవ్వు నవ్వావు. నేను అన్నమాటలో వెర్రితనం ఉందా లేక నీవు అర్థం చేసుకోవడంలో వెర్రితనం ఉందా, ఎందుకు నవ్వావు అన్నాడు. అప్పుడు ఆవిడ ఏమంది, ఏమండి నాకేం తెలుసు, నేను పెద్దగా చదువుకోలేదు, మీరంటే ఎంఏ గోల్డ్ మెడలిస్టు డాక్టరేట్లు యూనివర్సిటీలు మళ్ళీ అవధానులు మళ్ళీ దిక్కుమాలను అదేదో ఆఫీసర్లు, మేము సామాన్యులం, మాకేం తెలుస్తుంది అని. అంటే ఆయనకి మళ్ళీ అనుమానం వచ్చింది. నేను మహాపండితుణ్ణి నువ్వు కాదు అంటున్నావు, నిజానికి నీ పాండిత్యం ముందు నా పాండిత్యం దిగదూడుపు ఆ విషయం లోకానికి తెలుసు. అయితే అతడు లోపాముత్ర పరమ పండితురాలు అయినా పైకి చాటుకునేది కాదు. ఇప్పుడంటే ప్రతివాడు ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ఫలానా ఆఫీసరు లేదా రిటైర్డ్ ఆఫీసర్ అని పెట్టుకుంటున్నాం కానీ బోర్డులు పెట్టుకునేవారు కాదు పాపం అమాయకులు వాళ్ళు, ఏమీ తెలియదు వాళ్ళకి. అందుకని నువ్వు నిజంగా పండితురాలివి, నాకంటే బాగా చదువుకున్నదావి. లోపాముత్ర అంటే రాజుగారి కూతురు అండి. ఆ రోజుల్లో ఈయన బ్రాహ్మడు, ఆవిడేమో రాజుగారి కూతురు. మహారాజు గారి కూతురు అయ్యుండి కూడా ఈయన ప్రేమించి పెళ్లి చేసుకుంది. కులమతాలకు అతీతంగా పెళ్లి చేసుకునేవారు ఆ రోజుల్లో, కొట్టుకునేవారు కదా తర్వాత. అంత క్షత్రియకంగా ఈవిడ, విప్రుడు ఈయన. కానీ పెళ్ళయ్యాక అంత ఆదర్శంగా ఎవరన్నా ఉన్నారంటే లేరు. నిజం చెప్పాలంటే అరుంధతి వశిష్ఠులు అంతే. ఎక్కువ భాగం చూస్తే పూర్వకాలంలో ఋషుల పెళ్లిళ్ళన్నీ ప్రేమ పెళ్లిళ్ళే. ప్రేమ వివాహాలు చేసుకోవడంలో మాత్రం ఆచితూచి చేసుకున్నారు. కాలేజీలకి యూనివర్సిటీలకి చదువులకి వెళ్ళి అడ్డమైన వాడిని ప్రేమించి రహస్యంగా సంతకాల పెళ్లిళ్ళు చేసుకునే దరిద్రపు జాతి కాదు ఆ రోజుల్లో. పెద్దలకి చెప్పి ఒప్పించి ధర్మ ప్రకారంగా పెళ్లి జరిగితేనే పెళ్లి, లేకపోతే లేదు. జరిగిన తర్వాత కూడా మహామహిమతో ఉండేవారు. అంచేత ఆ కాలాన్ని ఈ కాలంతో విడిపెట్టద్దు మనం. నువ్వు చదువుకున్న దానివి రాజకన్యకవి, నేను చదువుకున్నవాడిని. కానీ ఇప్పుడు నువ్వు అన్నదాని వెనకాతల నన్ను కొంచెం బాగా దెప్పుతున్నట్టున్నావు, నీ అనుమానం ఏమిటన్నాడు మళ్ళీ. అయితే ఇప్పుడు చెబుతున్నా వినండి, ఎంతో పూర్వం మీరు కాశీలో ఉన్నప్పుడు కాశ్యాంతు మరణాన్ముక్తి అనేవారు. అంటే కాశీలో మరణిస్తే మోక్షం అని. చస్తే కానీ మోక్షం ఇవ్వదు కాశీ. ఇప్పుడు ఏమంటున్నారు, ఇక్కడికి వచ్చాక శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అంటున్నారు. శిఖరమును చూస్తేనే పునర్జన్మ ఉండకపోతే ఇక్కడుండక చస్తే కాని మోక్షంలో మరి కాశీకి ఎందుకు వెళ్ళడం అది అన్నమాట నా అనుమానం. ఇప్పుడు మొత్తం శ్లోకం ఆవిడ పూర్తి చేసింది. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే ఇదమేవహి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే. శ్రీశైల శిఖరము చూస్తే పునర్జన్మ ఉండని మాట నిజమైతే ఇదమేవహి సత్యం చేత్ ఇదే నిజమైతే కిం అర్థం కాశీ ఇష్యతే ఇంకెందుకు కాశీకి వెళతాం అంది. కాశీకి వెళ్ళడం ఎందుకు? హాయిగా శిఖరం చూసి మోక్షం పొందక కాశీ వెడదాం అక్కడ చచ్చిపోదాం అని ఈ పురాణాలు ఎందుకు, ఈ మహిమలు ఎందుకు, అక్కడ పీఠం పెడతానని ఈ పద్మాకర్ గారు గొడవ పెట్టడం ఎందుకు, దీనికి మళ్ళీ డొనేషన్లు ఎందుకు, దిక్కుమాల గొడవ ఏమీ లేకుండా శ్రీశైలం దగ్గర కూర్చుని శిఖరం చూసి ఇంటికి వచ్చేస్తే మోక్షం వచ్చేయదా? అబ్బే సులభంగా వచ్చేదాన్ని మానేసి భయంకరమైన కష్టాలతో కూడినటువంటి మోక్షాన్ని వెతుక్కుంటున్నారండి అంది. అనగానే ఆయన అబ్బా ఎంత మాటనో బాగా తెప్పేవైతేయండి కానీ ఇప్పుడు చెబుతున్నా విను. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటే దాని అంతరార్థం ఇంతకాలం చాలా మందికి తెలియదు. మంచి ప్రశ్న వేసావు, కొంచెం దెప్పినట్టు అనిపించినా సత్యం కాబట్టి చెబుతున్నాను. శ్రీశైలము వెంకటాచలము మొదలైన కొన్ని దివ్య పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలకు వెళ్ళి చెయ్యవలసిన పనులు చేస్తే వాడు ఈ జన్మలో శరీరం విడిచిపెట్టాక వచ్చే జన్మలో కాశీలో చచ్చిపోయి యోగానికి నోచుకుంటాడు, అప్పుడు కాశీలో చచ్చి మోక్షం పొందుతాడు, అది అంతరార్థం అన్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైంది అసలు రహస్యం. శ్రీశైల శిఖరం చూశారంటే ఈ జన్మలో పునర్జన్మ ఉండదని కాదు, శ్రీశైల శిఖరం చూసిన పుణ్యం వల్ల వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. కాశీలో మరణించకపోతే ఎవరికి ముక్తి రాదు. అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనానంతరం వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటే ఆ పుణ్యం వల్ల వచ్చే జన్మలో వెళ్ళి కాశీలో మరణించే యోగం వస్తుంది, తద్వారా మోక్షం వస్తుంది. మొత్తం కాశీలో చదవకపోతే మాత్రం మోక్షం పొందరు. ఇవన్నీ ఇండైరెక్ట్ గా మోక్షం వస్తే అది సరాసరి మోక్షం ఇస్తుంది. కాబట్టి ఎవరైనా చెట్ట చివరికి కాశీ వెళ్ళవలసిందే. ఈ అంతరార్థాన్ని మేము సరిగ్గా చెప్పకపోవటం వల్ల నీలాంటి వాళ్ళు నవ్వుతున్నారు సుమా. ఇప్పుడు నీకు అర్థమయ్యిందా అనగానే ఓరు బాబు ఇదే అంటే అయితేను ఆ విషయం తెలియక నేను ఇందాక నుంచి పటపతా నవ్వుతున్నాను. దాడికి తెలియదు కాదు దశదాసం చెప్పడం మీకు మన కోసమే ఆవిడ మాట అన్నది. సరే ఇప్పుడు విషయం చెబుతున్నాను మీరు. ఈ లోకంలో ప్రతి వ్యక్తికి మోక్షం పొందాలంటే కొన్ని దోషములు పోవాలి. అందులో మొట్టమొదటిది రాగము ద్వేషము అని రెండు ఉన్నాయి. కొంతమందిని చూస్తే వీళ్ళు నా వాళ్ళు అనిపిస్తుంది, వాళ్ళ మీద ప్రేమ పెరిగిపోతుంది, వాడి కోసం ఏమైనా చేస్తాడు. ఇంకొంతమందిని చూస్తే వీరు నా వాళ్ళు కాదు, వీళ్ళని నాశనం చెయ్యాలి అని పగ పుడుతుంది, దానికి ద్వేషం అని పేరు. ఈ రాగద్వేషాలు ఉన్నంతకాలం కాశీలో మరణించే యోగం రాదు, కాశీలో మరణించకపోతే మోక్షం రాదు. ముందు రాగద్వేషములు పోవాలి. పౌరుడు కోసం దేవతలంతా కలిసి కొన్ని అత్యద్భుతమైన సూచనలు చేశారు. అందులో మొట్టమొదటిది శ్రీశైలం వెళ్ళి శిఖర దర్శనం చెయ్యాలి. శిఖర దర్శనం తరచూ చేయగా చేయగా ఎంచేత ఒకసారి కనపడదు కదా, శ్రీశైల శిఖరం చూడాలి అనే కోరికతో వెళ్ళినంత మాత్రం చేతనే శిఖరం అందరికీ కనపడుతుందా? కనపడదు. మేఘాలు ఎదురవచ్చు, అప్పుడే వర్షం పడవచ్చు, లేదా ఎవరో అప్పుడే ఎదురవచ్చు, లేదా మనకి కళ్ళు కనిపించకపోవచ్చు, రిటైర్ అయిపోయాక కళ్ళకి రెటీరాపర పోవచ్చు, కేటరాక్ట్ అదేదో దుఃఖమాలు అర్థం పడవచ్చు. దానికి పర అని పేరు సంస్కృతంలో. ఈ పరదోషం పోనంత వరకు కంటికి దృష్టి ఆనదు, ఆనకపోతే శిఖరం కనపడదు, కనపడకపోతే ఈ రాగద్వేషాలు అనే దోషాలు పోవు. ఇవి పోకపోతే కాశీలో మరణించే యోగం రాదు, కాశీలో మరణించకపోతే వాడికి మోక్షం రాదు. ఈ కష్టములు కలిగించడానికి ఇన్ని క్షేత్రములు పెట్టారు. కాబట్టి అన్నిటికంటే మొట్టమొదట పోగొట్టుకోవలసినవి రాగద్వేషాలు. రాగదోషమల క్షమాహరంబు శ్రీశైల శిఖరం చూడటంతో ఈ రాగము మొదలైనటువంటి దోషముల మలినం పోతుంది. స్నానం చేయడంతో శరీరానికి ఉన్న మురిగిపోయినట్టుగా శ్రీశైల శిఖరం దృష్టి పెట్టి చూసినట్టయితే, శ్రీశైల శిఖరాన్ని చూసినట్టయితే వాడి మనస్సులో ఆనాటి వరకు ఉన్న మగిల పోతుంది. మనస్సు చాలా మాలిన్యానికి నిలవం. ఎన్ని కుళ్ళు కుతరుతురాలు కుట్టులతో ఉంటాయండి మనస్సులంటే. పైకి నేను కనపడతానో అందరం కదా శుభ్రంగా స్నానం చేసి మాయించి బట్టలు వేసుకుని ముసముసలు ఆడిపోతూ దిక్కుమలాలు నగలబెట్టు కనపడతారు. ఒక్కసారి ఈ నగలు ఈ అందాలు ఇవన్నీ తొలగించి మనస్సు పొరంలోకి వెడితే అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది. మీకు ఆశ్చర్యం చెప్పనా, ఎప్పుడు అతుక్కుపోయి తిరిగే ఇద్దరు భార్యాభర్తలు నా పీఠానికి వచ్చారు చాలా కాలం క్రితం. భర్తని ఏడు ఎప్పుడు చూసినా మా ఆవిడ అంత గొప్పది లేదండి, ఎంతో ప్రేమండి, నేను నేత ఉండలేదండి అని వాడు. ఆయన ఆ ఇద్దరు బంధం పెట్టారు. ఒక క్షణం ఉండి మీరు పక్కకి వెళ్ళండి అన్నాను. అమ్మా మీరు ఏమనుకోవద్దు, మీ ఆయన చచ్చిపోవాలని మీరు కోరుకున్నావు అన్నాను. ఆయనకి బతికేయండి. ఏంటండి మీరు ఎలా కనిపెట్టారండి, మా అమ్మవారి సన్నిధానంలో ఉన్నప్పుడు మీరు ఏమనుకున్నా అది తెలిసిపోతుంది. నాకు అమ్మవారికి దండం పెట్టి మా ఆయన తర్వాత చచ్చిపోవాలని కోరింది. బతికే అందుకే భర్త బతకాలన్నాను. పెళ్ళి అయ్యిందండి ఇద్దరికి, మాకు పెళ్ళి 48 ఏళ్ళు దాటిపోయింది, 43 ఏళ్ళు. నేను తరచుగా మా ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాను. నేను తరుగు మా ఆయనకి కాదు కదా, ఎవరికి తెలియదు అనుకున్నాను, మీకనే తెలిసింది అని అంటారు. తెలుస్తాయి మతిపోయింది ఆవిడ అక్కడ చెప్పింది ఆవిడ. మా ఆయనకి కాఫీ అంటే చికాకు, పెద్దటే కాఫీ పెట్టుకు తాగకపోతే నాకు సుఖం ఉండదు, లేకపోతే కాఫీ పెట్టుకుంటే తిరతాడు ఆయన. అందుకని తరచుగా ఎందుకో తెలియదు కానీ కాఫీ వద్దన్నప్పుడు మా ఆయన మీద పగ వచ్చేస్తుంది. తెలియకుండానే నాకు ఆయుర్వేద పద పెరిగి రాక్షసత్వం వచ్చి తరచుగా ఆయన తొందరగా తెచ్చుకోవాలి, హాయిగా కాఫీ పెట్టుకు తావాలి, ఆయన పెన్షన్ అంతా నాకు రావాలి, ఆయన ఎల్ఐసి చేయించేటాక 5 లక్షలకి అది నాకు రావాలని కోరుకుంటానండి. అది బాబా ఆయన చెప్పకండి, చెప్పలేదు అలాంటివి చెప్పను అన్నాను. అంటే నేను ఎక్కడ చూడండి అంటే ఆయన చూస్తే మా ఆవిడ దేవత, ఆవిడ బంగారం అంటారు, ఈవిడ చూస్తే డిప్లోమా ఎప్పుడు తెచ్చిపోతారు, కాఫీ కోసమంటే చూసి కాఫీ కోసమే కూర్చోవాలంటే ఇంకా ఈ పొద్దు నేను చెబుతాం. కాబట్టి మీ అందరూ ఎదురుకుండా వచ్చి మేము ఆదర్శ దంపతులను దండం పెట్టినంత మాత్రం చేత నా ముందుకు వచ్చింది ఆవిడ, నా వెనకాల కూర్చున్నాడు ఆయన, లేకపోతే నా ముందు ఉన్నాడు ఆయన అని అనుకోవద్దు. అంటే మీ గురించి చెప్పలేదు, మీరు వాహకులు చెప్పలేదు కానీ ఈ లోకంలో ఎప్పుడు ఎవరు ఏమనుకుంటారో తెలియదు. చాలా భయంకరం అనమాట, ఒక్కొక్కసారి అది అనిపిస్తుంది. నిజంగా చెప్పమంటారా, నేను నాతో పాటు చాలా కాలం కట్టండి, నాకు కొన్ని పద్యాలు చెప్పే గురువు గారు ఉండేవారు. అప్పట్లో రిజర్వేషన్ లేదు, ఆయనకి చక్కగా సింగిల్ సీట్ దొరికింది. నేను ఆయన వెనకాల నిలబడ్డాను. ఆయన పేరు తల్లాపురాడు సుందరశివరావు గారని ఎప్పుడో నాకు 8 ఏళ్ళు 6 ఏళ్ళు రోజుల్లో వాడు చెబుతున్నాను, చిన్నపిల్లాడు కదా. ఆయన కూర్చున్నాడు, నన్ను నిలబెట్టాడు వెనకాల. నాకు గురువు గారు భక్తి అంత బాగా తెలియని రోజులు కదా. మా గురువు గారు ధామని కింద పడి కాలు విరిగి కింద పడుకుంటే బాగుంది, ఆ సీట్లో నేను కూర్చున్నాం అనుకున్నాను. గురువు గారు వీరు కాళ్ళు కొడుతున్నాడు, పరమభక్తుడు ఆయన ఉంటున్నాడు. సీట్ వెనక నిలబడి ఈయన పడిపోయి కిందకు దూకితే బాగుండు, లేదా ఎక్కడైనా స్టేషన్ లో దిగిపోయి ఎక్కకుండా ఉంటే బాగుండు, ఆ స్టేషన్ లో వెళ్ళిపోతే నేను సీట్ లో కూర్చొస్తే నేను అనుకున్నాను. ఎందుకంటే కిందకి దిగినప్పుడల్లా సీట్ లో నేను కూర్చోబెట్టేవాడు. ఆయన ఆక్రమించకుండా సీట్ లో కూర్చోరా అంటే కర్చీఫ్ లో ఉపయోగపడేవాడు. అందుకని నేను ఆయన బ్యాండ్ కర్చీఫ్ అయిపోయాను. నేను కూడా ఇలా అనుకున్నాను అంటే అనుకోవడం ఆశ్చర్యం ఉంది. ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు తెలియకుండానే ఎంత ప్రేమించేవాడికైనా ద్రోహం తలపెట్టచ్చు మనస్సు. ఇవన్నీ మనస్సులో ఉండేటటువంటి భయంకర మాలిన్యములు. ఇవి పోనంత వరకు నువ్వు కాశీ వెళ్ళలేవు, ఇవి పోనంత వరకు నువ్వు ఏ క్షేత్రంలో మోక్షం పొందలేవు. ఇవి పోవడం కోసం శ్రీశైల శిఖరం చూడాలి. చూడడానికి ఒక్కసారి పెడితే చాలదు, ఎన్నో పర్యాయములు వెళ్ళగా వెళ్ళగా ఎప్పుడో ఒకప్పుడు దర్శనం అవుతుంది. ఆ దర్శనం అవ్వడానికి కూడా చేయవలసిన పని పరమ పవిత్రమైన పురాణములు గురువులను పాదాలు పెట్టుకు సేవించి విను ఇది ఆయన చెప్పింది. ఇప్పుడు చాలా విజృంభించి చెప్పాడు, తీర్థమింద్రియ నిగ్రహము తీర్థమ ప్రతిగ్రహణమగును. భార్యామణి శ్రీశైల శిఖరానికి వాడు మనం వచ్చాం, ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించి పరమాత్ముడిని దర్శించుకుందాం అనుకుంటున్నాం. మన ఇక్కడికి వచ్చామంటే కూడా దీని వెనకాతల పూర్వజన్మలో చేసిన మహాపుణ్యములు ఉన్నాయి, అవన్నీ తీర్థములు. ఆ తీర్థములు ఆడితేనే ఈ తీర్థానికి వచ్చాం. అందులో ఇంద్రియ నిగ్రహం మొదటి తీర్థము. మనస్సులో రకరకాల కోరికలు పుడుతూ ఉంటే ఈ కోరికలను ఎప్పటికప్పుడు జయించుకుంటూ ఉండడం ఇంద్రియ నిగ్రహం గొప్ప తీర్థం. మూడింటికల్లా ఉపన్యాసానికి రమ్మన్నారు ఈయన, తీరా మనం వచ్చి కూర్చున్నాం, టీ కాకుండా వచ్చాం. ఈయన మూడింటికి రాలేదు, ఆయన హైగా టీ వచ్చింది, టై చేసి ఉంటాడు. ఈ లోపలికి వచ్చేవాడన్నా టీ ఇస్తే ఎంత బాగుండు అని అనిపిస్తుందిగా మనసులో. అంటే నాలిక ఆ ఒక్కటి అడుగుతుంది అనమాట, టీ టీ అని ఆ ఒక్కటి అడుగుతుంది. అది ఇంద్రియం లోభత్వమే అంటాం. కొన్ని రకరకాలైన కోరికలు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కోరుతూనే ఉంటాయి. వీటి నుంచి బయటపడ్డ అంత తేలికేం కాదు. ఎన్నిసార్లు అనుకున్నా ఇప్పటికీ గోంగూర పచ్చడి కన్నా మళ్ళపోతున్నాను నేను, ఇట్లా గోంగూర పచ్చడి అని నాకు అనిపిస్తోందంటే ఈ నాలికను ఏం చేయించగలుగుతున్నాం మనం. కాబట్టి ఆ ఒక్క గోంగూర పచ్చడి మళ్ళీ ఇంక దేని మీద ఉంటుంది, అదేమిటో తెలియదు అప్పుడప్పుడు. మళ్ళీ రోజు రోజు తింటే వండుతుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, రామకృష్ణ పరమహంస దగ్గరికి పిల్లాన్ని తీసుకొచ్చింది ఒక తల్లి. ఆయన పరమహంస గడి మామూలు వాడు కాదు. ఏమంటే మా అబ్బాయి తెగ తీపి తినేస్తున్నాడు, పాయసం తాగి 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 అనారోగ్యం తెచ్చుకుంటాడు, వీడు ఎక్కువ తీపి తినకూడదని డాక్టర్లు అంటున్నారు, కొంచెం పాయసం తినద్దని చెప్పండి అండి. అలాగే వచ్చే అధికారం తీసుకురా అన్నాడు. వాడి ఇంటికి వెళ్ళిపోయింది, మళ్ళీ అధికారం పిల్లాన్ని తీసుకొచ్చింది. గురువు గారు చెప్పారంటే చెయ్యాలి కనుక. మళ్ళీ పిల్లవాడిని తీసుకొచ్చి మా అబ్బాయికి ఏదైనా ఉపదేశం ఇవ్వండి అంటే ఇంకో అధికారం తీసుకురా అన్నాడు. నాలుగు ఆదివారాలు తిప్పాడు. ఆదివారం పిల్లవాడిని తీసుకొచ్చింది ఆయన. అప్పుడు రాగానే పిల్లవాడిని దగ్గర కూర్చోబెట్టుకుని, నాయన ఎక్కువ తీపి తింటే ప్రమాదం, పాయసం ఎక్కువ తాగకు, ఏదో అప్పుడప్పుడు కొంచెం కొంచెం తిను, తీపి తగ్గించు అన్నాడు ఆయన. ఆ పిల్లవాడు బుద్ధిగా పలుకుతాడు. ఈ రెండు ముక్కలు చెప్పడానికి ఐదు ఆదివారాలు తిప్పేదేమిటింది ఆయన. మరి ఏం చెప్పమంటామో నాకు చెప్పచ్చా? పెద్దన్న సాయంత్రం గుండెకి పాయసం కాయించుకుని తాగుతాను, నాకు పాయసం తాగాలనే చూపుతున్నంతకాలం మీ పిల్లవాడిని తాగుతున్నారో చెప్తారు కదా, నేను జయించాలి. అందుకే ఐదు ఆదివారముల పాటు నేను గడువు తీసుకుని ఈ పాయసం తాగడం అనే కోరికను నిగ్గరించుకున్నాను. దానికి ఏం చేశాడు ఆయన? తాగడం మానాలనుకుంటే మానలేకపోయాడు. ఎదురుకుండా పాయసం కనబడితే ఆ పాయసం పండుకునేవాడు. అందుకే ఒక ఆదివారం నాడు గుండిగడు పాయసం పెట్టుకుని ఆ గుండిగడిలో ఉన్నటువంటి పాయసాన్ని గ్లాస్ తో తీసుకుని తాగి నాలుగైదు గ్లాసులు తర్వాత వాణితో వచ్చేదాకా తాగట్ట. ఇంకా దాంతో విరక్తి కలిగింది, మానేశాడు. నేను మానేశాక ఇప్పుడు మీ అబ్బాయిని మానేయమని చెప్పాను. నేను తాగుతూ మీరు తాగట్టే మళ్ళీ చెప్తారు, చెప్పకూడదు. నేనేమో హాయిగా దర్జాగా అన్ని తింటాను, నేను గోంగూర పచ్చడి తింటూ మీరు మిమ్మల్ని గోంగూర పచ్చడి తినకండి మంచిది కాదు అంటే ఎవరు మానతాడండి? నేను పురాణం చెబుతూ మిమ్మల్ని పురాణం చెప్పమంటే మీరు చెబుతారు, నేను వింటే మీరు వింటారు. కాబట్టి చెప్పేవాడు ఎప్పుడు ఆచరించి చూపించాలి. ఇంద్రియములు ఎంత నిగ్రహిద్దామన్నా ఎక్కడో లోపల బలవత్తరమైన వాసన ఉంటుంది, పూర్వ వాసన. ఈ వాసన మీద లాగేస్తాయి అన్నమాట. నిద్రలో ఉన్నా సరే ఆ వాసన లాగి అర్ధరాత్రి 12 నిద్రపోతున్న వాడు కూడా గోంగూర పచ్చడి పోపు కనబడదని లేచిపోతాడు. అంటే వాడికి ఆ జబ్బు లోపల ఉంది కొంచెం. ఇటువంటి వాటిని చాలా కష్టపడి సాధన చేసి తొలగించుకోవాలి. ఇవి చిన్ని చిన్ని. ఇంకా పెద్ద పెద్ద ఉంటే కొందరికి బంగారం పెచ్చ, దగ్గర దగ్గర పెచ్చ, గొలుసుల పెచ్చ, చీరల పెచ్చ. ఒక ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి గురువు గారు అండి ఏమనుకోకండి, మా బీరులో చూసి చీరలు ఎలా ఉన్నాయో చెప్పండి అది. గురువు గారు చీరలు చూడరా. అదే బట్టి హైదరాబాద్ లో ఇంత ఉంది ఆవిడ బట్టల షాప్ పెట్టేది పెట్టింది, అదంతా ఆవిడ చీరల షాప్ అని మాకు ఇంట్లో గది, అంత పెద్ద గది కట్టించుకుని ఖైరతాబాద్ సర్కిల్. మీరు చెబితే ఆశ్చర్యపోతారు, కనీసం 35,000 చీరలు ఉన్నాయి. కట్టిన చీర మళ్ళీ ఎప్పుడు కొడుకో తెలియదు. ఇంకా 35 రోజులు బతుకుతామో లేదు తెలియదు మనకి. అది ఇక్కడ సంవత్సరానికి 365 రోజులు. 100 ఏళ్ళు బతికితే ఎంతకాలం ఉంటాం మనం? 36,500 రోజులు అంతే కదా. 100 ఏళ్ళు బతికితే 35,000 చీరలు అంటే అవి 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతకాలి. కొడుకోవడం ఎప్పుడు కట్టుతుంది ఏమిటి, అసలు ఏమైనా ఏమైంది కాకపోతే ఏం చేసుకుంటుంది ఆ చీరలు? చివరికి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ మధ్య అగ్ని ప్రమాదం వచ్చి మొత్తం చీరలన్నీ కాలిపోయి చివరి కాబట్టి పేచీలేదు. ఈ ఇంద్రియ నిగ్రహం చాలా కష్టం కానీ నిగ్రహించడం ఎందుకు ఇంత గట్టిగా తెలుస్తున్నానంటే, ఈ తీర్థములైనటువంటి బయట బయట కేవలం గోదావరిలో స్నానం చేయటం, గంగలలో స్నానం చేయడం కాదు నాయన, మనస్సును అదుపులో పెట్టుకుని మానసిక తీర్థం చెయ్యాలి. అది నిజమైనటువంటి తీర్థం. రూప రసస్పరిశ గంధములనే పంచతన్మాత్రలతో కూడిన జ్ఞానేంద్రియాలు అదుపులో పెట్టు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు. చల్లగా ఏసీ రూమ్ లో ఉందాం, సుఖంగా ఉందాం అనిపిస్తుంది చర్మానికి. దీనికి గంధం పెడదాం, ఇంకేదో చేద్దాం, మంచి బట్టలు పెడదాం, చర్మం సౌఖ్యాన్ని కోరుతుంది. ముక్కులు సువాసన పీలుద్దాం అనుకుంటాయి, డ్రైనేజీ వాసన పీల్చాలని ఏమి కోరుకో, కోరుకుంటే పక్కన వెనక్కులను పెట్టుకుంటారు సుఖంగా. ఇంకా కళ్ళు అందమైన వస్తువులు చూడాలని కోరుకుంటాయి. చెవులు శబ్దాలు, మధురమైన శబ్దాలు వినాలి అనుకుంటాయి. నాలుక మందని వాళ్ళ భోజనం తినాలని కోరుకుంటుంది. ఈ విధంగా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క కోరికకి నిలయం. వీటిని అదుపులో, ఇవన్నీ అవసరమే కానీ వీటి వద్దతిని అదుపులో పెట్టాలి. తెగ తినడం, తెగ త్రాగడం, రైలు ఎక్కుతాడు దిగేదా పిండి మిల్లుకైనా రాత్రిపూట మూసేసి రెస్ట్ ఇస్తారు కానీ ఈ పిండి మిల్లుకి రెస్ట్ ఇవ్వరు. చెరుగోడి తిన్నాడు, కాఫీ తాగాడు, బత్తాగాయ తిన్నాడు. కాఫీ తాగితే బత్తాగా లేకపోతే తెలియదు నాకు. అంటే కమలాపురం మళ్ళీ టీ, ఆ తర్వాత మళ్ళీ మొక్కజొన్న పొత్తులు, అదంటాడు ఇదంటాడు దొంపదగా ఈ పొట్ట కడిపో కండవాడు మడుగులో తిన్నవాడు తిన్నట్టే తింటాడు. ఇదన్న వాడు దరిద్రం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం అంటే. అంటే కానీ భోజనం తినట్లేదు కదా అక్కడ అంతరార్థం. విపరీతంగా తినేయటం, విపరీతంగా తాగేయడం, అదే పనిగా చెవులో పెట్టేసుకుని చెవిటి మెషిన్ పెట్టుకున్నట్టుగా పాటలు వినడం, మధ్యలో పిచ్చి పిచ్చి అలా గడపడం. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసే పనిలో వీళ్ళు ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కారంటే దిగేదాకా కొంతమంది ఇది గంధర్వాలం దిక్కుమాల పాటలు అలా చెవిలో పెట్టుకుని మన ఈ వేస్తాల పని అయిపోయింది. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఎక్కాడు బెంగళూరులో, మళ్ళీ రామగుండంలో దిగేదా అక్కడ నాకు నిద్ర లేదండి, ఆ కంప్యూటర్ పెట్టుకుని పాటలతో వాళ్ళు చిందులేసి ప్రాణం తీసేశారండి, ఇది వ్యసనం అంటే. అలాగే నువ్వు అస్తమాట సెట్లు పెట్టుకోవడం ముక్కు దగ్గర, అది వ్యసనమే. నువ్వు ఎప్పుడు ఓవర్గా ఏసీ పెట్టుకు పడుకోవడం అదొక వ్యసనం. ఈ ఇంద్రియాలని బలవత్తరమైన ఇంద్రియములను ఇంద్రియార్థాలను సాధనతో అదుపులో పెట్టు, అది గొప్ప తీర్థము అన్నాడు. పాయు పాణి ఉపస్థాదులు ఉన్నాయే, వాక్ పాణి పాద పాయు ఉపస్థములని పిలువబడే ఐదు కర్మేంద్రియాలు అదుపులో పెట్టాలి, అది గొప్ప తీర్థము. ఇతరులకి ఎట్టి పరిస్థితుల్లో అపకారం చెయ్యకుండా ఉండడం మరొక గొప్ప తీర్థం. సాధ్యమైనంత వరకు మీకు ఏది అవసరమో అది తప్ప తక్కిన వాళ్ళ దగ్గరికి ఇది ఎమ్మని అడిగి యాచించి ప్రతిగ్రహణం చేయడం అదొక అవసరం. కాబట్టి దాన్ని కూడా అదుపులో పెట్టు. అనవసరమైన వాటికి పిచ్చి పిచ్చి వాటన్నిటి తెచ్చేసుకుని పోగేస్తారు కొంతమంది అనమాట. కాకులు గూడు పెట్టుకోవడానికి పిల్లలు పోగేసినట్లుగా చెత్తంతా ఇంటి నిండా దాచుకుని పాత వస్తువులు కూడా వేటి పారేయలేక దాని ఏదో పెద్ద పెద్ద స్టోరేజ్ చేయటం ఉందే అది కూడా గొప్ప విచిత్ర ప్రతిగ్రహణంతో సమానం. అటువంటి వాటిని అదుపులో పెట్టు, అదొక గొప్ప తీర్థము. ఎవరైనా ఇంటికి వస్తే అతిథుల్ని ఆదరించు, అది గొప్ప తీర్థము. ఇవి లేకపోతే ఎన్ని తీర్థయాత్రలు చేసినా దండుగా. దిశ పత్రలోచన కృపీటములూని ఆడవే మొసలు నీళ్లు కర్కటకము కమటములు వాణిగబ్బునే అసదృశ్యమైన తీర్థఫలము ంప మానసముకు తీర్థమాగని జనంబులకు బహుబాహ్య తీర్థము. పద్మలోచన స్నానం చేస్తే మోక్షం వస్తుంది అని పురాణాలు చెప్పాయి.